ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చొని. ఎంత దగ్గరగా, తల్లి చూడండి, తన బిడ్డని గుండెలకు పొదువుకొని ప్రేమించి లాలించి పాలించి పోషిస్తుంది. తనకు చాలా అతి సన్నిహితంగా ఉండేది ఎవరు అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డే, తాను పెంచిన బిడ్డే, మరొకరు కాదు. అట్లాగే ఈ సర్వ బ్రహ్మాండ పాండేశ్వరి అయినటువంటి అమ్మవారు, జిల్లెళ్ళమూడి అమ్మ, ఒక కుక్కని, ఒక పందిని, ఒక మనిషిని, ఒక పాకీ పిల్లని, ఒక జ్ఞానిని ఇంత సమత్వంగా ఎలా చూడగలిగింది అంటే, కేవలము అనుకుంటే వచ్చేది కాదు, ఇది చూపించటానికి ఆమె ఈ జగత్తులోకి వచ్చింది గనక అమ్మ ప్రాతస్మరణీయమైనటువంటి ఒక మహామహిమాన్వితమూర్తిగా మనం భావన చెయ్యాలి. అందుకే సత్యసాయిబాబా వారు ఒక ఉపదేశం ఇచ్చారు, ఒక మార్గం చెప్పారు. ప్రతి గృహిణి ప్రతిరోజు ఒక పిడికెడు బియ్యం మీరు వండుకుంటున్న దాంట్లో పోయండి, ఆ అన్నం వండి అలా ఉంచండి. బియ్యం ఖరీదు బాగా అయిపోయింది మన వల్ల కాదు, మనకే సక్రమంగా లేదు, మన ఎవరికి పెట్టగలం కాకుండా, ఆ ఒక్క పిడికెడు బియ్యం గనక ఆ గింజలు గనక మనం వేయగలిగినట్లయితే మనకసలు గింజ అవసరమే లేని జన్మే ఉండదు, దానికోసం ప్రయత్నించాలి. ఆ ఒక్కటి మనం గనక చేయగలిగినట్లయితే నువ్వు ఎన్ని వస్తువులు ఇవ్వు, ఆ వస్తువులు కూడా మాసిపోయేవే, కూలిపోయేవే, కాలిపోయేవే. కానీ ఒక జీవుడు 5 కోశాలు నిలబట్టడానికి మూలహేతువైనటువంటి అన్నాన్ని గనక మనం దానం చేసుకోగలిగినట్లయితే, అంటే పెట్టగలిగినట్లయితే, నీ చేత్తో నువ్వు పెట్టుకో అన్న అమ్మ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే భగవాన్ రమణ మహర్షి అన్నట్లుగా అమ్మ కూడా ఒక మాట అనేది, నువ్వు అనుకున్నది ఏది జరగదురా, ఏది ఎట్లా ఎప్పుడు జరగాలో అది అట్లాగే జరుగుతుంది. ఆ ఒక్క విషయం గనక నువ్వు గట్టిగా నమ్మినట్లయితే నువ్వు ఎవ్వడి మీద ఆధారపడి ఇది అవుతుందా కాదా, నాక్షేన్ ఎప్పుడు పోతాడు, కుజుడు ఎప్పుడు తప్పుకుంటాడు, వాళ్ళు ఏం తప్పుకోరు, వాళ్ళ దారి వాళ్ళదే, మన దారి మనది. అందుకే బాబా ఒక్క మాట అన్నారు, ఏమి నవగ్రహాల వాటి దారిని వాటిని పోనివ్వండి, వాటి గమనాన్ని మీరెందుకు నిరోధిస్తారు, పరమేశ్వరుడు అనుగ్రహం గనక మీ దగ్గర ఉన్నట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉండదు అని నిర్ద్వంద్వంగా సత్యసాయిబాబా చేశారు. అమ్మ కూడా అదే అన్నది, కావలసినంత భగవంతుడు అనుగ్రహం రా, అది ఉంటే ఏముంది, అంతా బాగుంటుంది. అది ఇది వదులుకొని ఆగ్రహం ఈ గ్రహం అని వెంబడి పడతామే, అన్నీ ఉన్నా ఆగ్రహాన్ని మాత్రం వదులుచుకోలేకపోతున్నావే అంది. గ్రహాల మీద కూడా మనకు ఆగ్రహం వస్తుంది, ఈ శని ఎప్పుడు వదులుతుందో చూసారా, ఇప్పుడే నాకే రావాలి, అందరికీ వస్తాడు. ఆయన రాడు, ఆయన వెళుతుంటే ఆ దారిలో మనం కూడా ఉన్నాం, ఇద్దరం కలుసుకున్నాం. ఒక వాడి దారికి మన వడ్డనుకుంటాను, దీనికి ఒక చిన్న కథ చెప్తాను, ఓ లాయర్ గారి కథ. లాయర్లో నా ఫ్రెండ్ చేయటం కాదు, ఆ లాయర్ పాత్ర అటువంటిది, ఏం చేస్తాం పాప, ఆయన రోజు చక్కగా కేసు గెలవటానికి వెళ్ళేవాడు కోర్టు వేసుకొని. ఎందుకు వెళ్తాడు, తన వాదన గెలవాలని, తన క్లయింట్ గెలవాలని, తద్వారా కాస్త ఫీజు బాగా వస్తుందని. ఈయన నల్ల కోట వేసుకొని మెట్లది కిందికి రాగానే ఆ కారు దగ్గర ఒక నల్ల పిల్లి కూర్చొని ఉండేది, చూసేవాడు. పిల్లి ఏదైతే ప్రయాణం లేదుగా అయిపోయేది. ఇట్లా 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఆ వాచ్మెన్ని పిలిచాడు. పిలిచి ఏంటా, నేను కోర్టుకి ప్రతిరోజు వెళ్లే టైము, ఆ పిల్లి వచ్చే టైం ఒకటవుతుంది, నేను ఎప్పుడు వెళ్తానో నీకు తెలుసు కదా, ఆ పిల్లిని బయటకు పంపు, కొట్టు, రేపటి నుంచి రాకుండా చూడంటే. వాడు లాయర్ గారు లాగా చదువుకున్నవాడు కాదు, వాడన్నాడు, బాబాయ్య అంతా బానే ఉంది, ఆ పిల్లి కూడా అనుకుంటుందేమో, సరిగ్గా నేను వచ్చే టైంకి లాయర్ గారు దిగుతాడేమిటి, రోజు ఈయన దర్శనం తప్ప నాకు ఇంకో దర్శనమే లేదా అని, అది కూడా ఆలోచిద్దామా అని ఈ వాచ్మెన్ అన్నాడు. అంటే ఇక్కడ ఎవరికి ఎవరు అడ్డు కాదు, అందరం స్కోప్ కరెంట్ గా ప్రపంచంలో ప్రయాణం చేయాలి, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ కౌంటర్ కరెంట్. అందుకనే అమ్మ అందరినీ తన దగ్గరకు తీసుకోగలిగింది. మనం కొందరిని మాత్రమే దగ్గర చేసుకోగలం. మనం ఎవరన్నా ఒక మాట అంటే వాడిని శత్రువుగా పరిగణిస్తాం, డిక్లేర్ చేస్తాం, వాడు మన పనికిరాడు, రిమూవ్, డీలిట్ అంటాం, అయిపోయింది. ఇప్పుడు డీలిట్ కమాండ్ ఇవ్వాలని వాడు బయలుదేరటం మన జీవితం నుంచి పోతుంది. పోగొట్టుకోవటం కష్టం కాదు, రాబట్టుకోవటమే కష్టం. రాబట్టుకోవటము కష్టం కాదు, నిలబెట్టుకోవటం కష్టం. ఆ నిలబెట్టుకోవటం, ప్రపంచాన్ని నిలబెట్టుకోవాలి, మనస్థితిని మనం నిలబెట్టుకోవాలి, ఈ రెండింటి మధ్య సమతుల్యాన్ని పాటించాలి. అమ్మ చేసింది అదే. తన గృహస్థాశ్రమ జీవితానికి, తన అధ్యాత్మ సాధనకి, లేదా ప్రపంచానికి ఆ సాధనా మార్గాన్ని ఉపదేశించేటువంటి బోధాకృతిగా ఉన్న ఆ స్థాయికి మధ్య ఎక్కడా వైరుధ్యం లేకుండా, పరస్పర విరుద్ధమైన భావన లేకుండా, ఘర్షణ లేకుండా అంత సమన్వయంగా సాగించింది. మామూలుగా మనలాగా ఏ చదువు లేని అసలు చదువుల తల్లన్నమాట. జీవితాన్ని సంఘర్షణ నుంచి సమన్వయం వైపు, సమన్వయం నుంచి సంతృప్తి వైపు, సంతృప్తి నుంచి ఒక ఆత్మతృప్తి వైపు జీవుడు తన నడక సాగించాలి. అలా సాగించకపోయినట్లయితే ఒక జీవితం వృధా అయిపోతుంది. గనక ఇవాళ జిల్లెళ్ళమూడి అమ్మ ఇచ్చే మహత్తర సందేశం ఒకటే. ఇవాళ మనం పేపర్లలో చూస్తున్నాం, మన ఇళ్లలో చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తున్నాం, ఆకలికి అన్నం లేక రోడ్డు మీద మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నది. పెట్టేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, పట్టించుకొని పెట్టి ఆదరించేవాడు లేడు. అమ్మ వీళ్ళందరినీ ఏదో చోట కూర్చి అన్నం పెట్టమనలా, ఎక్కడికక్కడ రోజుకొకడికి ఒక పూట ఒకసారి కనీసం ఒకసారైనా అన్నం పెడుతూ ఉంటే ఎప్పుడైతే వాడి డొక్క నిండుతుందో, కడుపు నిండుతుందో, ఆలోచనలు పాజిటివ్గా వస్తాయి. ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివ్గా వస్తాయో కర్మలు, మనం చేసే పనులన్నీ కూడా మంచితనంతో కూడి ఉంటాయి. అన్నం లేని వాడికి వేదాంతం చెప్పండి, వాడు తిరగబడతాడన్నాడు వివేకానంద స్వామి. ముందు కడుపు నింపండి. పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారు క్యాంటీన్ ప్రారంభం చేస్తున్నాడన్న మూడు మాటలు అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టానో తెలుసునా? హాయిగా భోంచేసి విశ్రమించి తమస్సులోకి వెళ్ళమని చెప్పటానికి కాదు, నా దర్శనానికి రావటానికి ముందే మీ కడుపు నింపుకొని వచ్చి అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క తలుపుతో కాసేపు ఉండండి. అందుకోసమే ఈ ఏర్పాటు జరిగింది. శరీరం పోషణార్థం సాత్వికమైనటువంటి ఆహారం తినాలి గనక, అటువంటిది మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది గనక, నీ సాధనకి, నీ తపస్సుకి, నీ అంతర్ముఖత్వానికి అనుగుణమైనటువంటి ఆహారము ఇక్కడ ఇవ్వబడుతుంది గనక దీన్ని ఇక్కడ స్వీకరించి తర్వాత దర్శనానికి రమ్మన్నారు. ఎందుకనంటే స్వీకరించకుండా దర్శనానికి వెళితే మన మనస్సంతా తినని అన్నం మీద, పొందవలసిన ఆ ఆకలి తీరటం మీద ఉంటుంది తప్ప సాక్షాత్తు భగవంతుని ఎదురుగా కూర్చున్న ఈయన వేళ కుర్చీలో కూర్చోకుండా హాయిగా ముందు లోపలికి వెళ్ళిపోతే బాగుండనుకుంటాం. కడుపు నిండిన తర్వాత హాయిగా 4-5 గంటలు మన స్థితిలో మనతో మనం ఉండగలం గనక మహాపురుషులందరూ కూడా ఈ అన్నానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అరుణాచలం వెళ్ళని వారి కోసం, తెలియని వారి కోసం ఒక మాట చెప్తాను. అరుణాచలంలో 11 గంటలకి పొద్దున గంట కొడతారు. 11 గంటల కంటే ముందు పొద్దున 7 గంటలకల్లా ఆశ్రమంలో ఉన్న వారికి వారు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. ఎందుకని అంటే అప్పటికే వారు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వస్తారు గనక వెంటనే కడుపు నింపుతారు. 11 గంటలకి అన్నం తిన్న తర్వాత ఇక నీ స్వాధ్యాయం చేసుకో, నీ భజన చేసుకో, నీ మాటలు మాట్లాడుకో, మౌనంగా ఉండు, నువ్వేం చేయాలో చేసుకో. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు ఒక గ్లాసు పాలు కాఫీయో ఇస్తారు. మళ్ళీ శరీరాన్ని కాసేపు నిలబెట్టి 7 గంటలకల్లా అన్నం పెడతారు. ఇది ఒక ఎత్తు అయితే ఇది లోపల ఉన్న ఆశ్రమ ఇన్మేట్స్కి. భగవాన్ ఒకసారి ఒక మాట వారు ఉండగా అన్న మాట ఏమిటంటే, మనమంతా తిన్న తర్వాత మిగిలిన అన్నం నారాయణ సేవ చేయకండి, మనకంటే ముందు వారు నారాయణులను తృప్తిపరిచిన తర్వాతనే ఇక్కడ విస్తరిలో వడ్డించమన్నారు. అది గత 55 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక పరమాద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. అరుణాచలంలో మన అందరికంటే, శివుడి కంటే ముందు ఎవరు అన్నం తింటారంటే నారాయణ స్వరూపమైనటువంటి వీళ్ళు మాత్రమే అన్నం తింటారు. ఆ తర్వాతనే 11 గంటలకి గంట కొడతారు. లోపల ఏం పెట్టబడుతుందో బయటవారు అదే తింటారు. ఏం తేడాలి? ఇవన్నీ ఉదాత్తమైనవన్నీ, అవన్నీ మహర్షి గనక చేశారు, అవన్నీ బాబాగారు గనక చేశారు, అవన్నీ జిల్లెళ్ళమూడి అమ్మ గనక చేసింది అంటే, ఒక ఆయన అన్నాడు, మహిమలు చేసి చేసి బాబాగారు దేవుడైపోయినారు అని. నా సమాధానం ఒక్కటే, దేవుడు కనుక మహిమలు చేయగలిగాడు, మనం చేయగలిగామా? మనంతటి మనం ఉన్నదే ఇవ్వలేమే, వస్తువే ఇవ్వలేమే, ఎక్కడి నుంచి సృష్టిస్తాం, ఏమిస్తాం, ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతాం? ఇది పరిమిత ఆవరణంలో జరిగేటువంటి ఒక కలాపం మాత్రమే. అపరిమితమైన అనంత మహిమాశక్తి స్వరూపిణి అయినటువంటి, జగజ్జనని అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ మనకు నేర్పిన ఒకే ఒక్క పాఠం, కడుపు నింపండి, జీవితాన్ని పండించుకోండి. మానవ జన్మ ఎత్తినందుకు దీనిని మించిన వ్రతం గాని, దీనిని మించిన దీక్ష గాని, దీనిని మించిన అధ్యాత్మ కార్యక్రమం గాని, అసలు దీనిని మించినటువంటి మహత్పూర్ణ కార్యక్రమమే లేదని జగత్తుకు ఉపదేశం చేసినటువంటి అమ్మ ఇవాళ భారతీయ గురుతత్వంలో ఆమెన్నది, గురువు గురువు అనేటువంటి ఒక మాటతో నలుగురిని చేర్చుకొని చుట్టూ తిరిగే కంటే అమ్మగా ఉండటమే నాకు ఇష్టం రా అన్నది. ఎందుకంటే గురువు దగ్గరకు చేరాలి అంటే అనేక క్వాలిఫికేషన్స్ కావాలి, అమ్మ దగ్గరకు చేరాలి అంటే వాడు బిడ్డ అయితే చాలు అన్నది. ఎంత గొప్ప మాట! ఓ గురువు దగ్గరకు వెళ్ళాలంటే నువ్వు చదువుకున్నావా? కనీసం ప్రాథమిక చదువుకున్నావా? నువ్వు ఎప్పుడన్నా అసలు గురువు దగ్గరకు వెళ్ళావా? నీ మెళ్ళ గంజం ఉందా? నువ్వు పొద్దున స్నానం చేశావా? ఇవన్నీ వర్ణానికి లోబడిన మాటలు ఇవి. అతివర్ణాశ్రమీచే ఇతి క్రమాత్ శ్రేష్ట విచక్షణ. అది ఈ వరసలో ఆమె బ్రహ్మచారిణి. ఎట్లా పెళ్ళైందన్నారు? పిల్లలున్నారు, భర్త అన్నారు, ఆయన కరణం గారు అన్నారు. ఎవరి మనస్సు, ఎవరి చిత్తము, అనునిత్యము కూడా బ్రహ్మమునందు మాత్రమే రమిస్తుంటుందో, సంచారం చేస్తూ ఉంటుందో వారే బ్రహ్మచారులు, వారే బ్రహ్మచారిణులు. కనుక ఆమె బ్రహ్మచారి. గృహస్థశ్చ, గృహస్థు ఇల్లుంది, అమ్మ పండగ, రేపు సంక్రాంతి వేళ అమ్మ గనక సంక్రాంతి నాడు ఉంటే, రేపు భోగి పండగ అనుకోండి, అమ్మ ఈ శరీరంలో ఉంటే ఆమె చేసే మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే తమ పతిదేవుడి పాదాలకి నమస్కరించుకొని తాళిబొట్టుని కళ్ళకు అద్దుకొని ఈ రెండు ఎట్లాగైతే సమన్వయంగా ఒక్కటిగా ఇక్కడ హృదయస్థానం దాకా నిలబడి ఉన్నాయో అట్లే నా మనస్సు మీ అందు నిలకడ చెంది ఉండుగాక, శరీరం కాదు పతి, శరీరం కాదు పతిలో ఉన్న బ్రహ్మమునందు స్థిరపడుగాక. కనుక ఆ పని ఆమె చేసి ఉండేది, చేసింది. ఎక్కడా తన భర్తను నిర్లక్ష్యం చేయటం కానీ, దూరం ఎంతో మంది మహాత్ములంతా ఆమెను దర్శనం చేసుకున్నారు, ఆయన ఎవరు దర్శనం చేసుకోలే. కానీ ఎన్నడు ఆమె ఎవరిని ప్రథమ దర్శనం అంటే వారినే దర్శనం చేసుకున్నారు. అమ్మ మంచి వ్రతం ఒకటి చెప్పంటే పతివ్రతలకు వ్రతాలు అక్కర్లేదు, పతికి చేసే సేవే వ్రతం అందామె. మిగతా వ్రతాలన్నీ పై పైన భోజనాలు చేయటానికేనంది. అంటే అంత రేషనల్గా, అంత రాడికల్గా, అంత హేతుబద్ధంగా, అంత సాంప్రదాయకంగా, అంత వైశిష్ట్యంగా, అంత గుంభనగా, అంత గుప్తంగా, అంత మర్మంగా బోధ చేసేవాళ్ళు అతి తక్కువ మంది. ఆచరించి బోధించారు అమ్మ, తాను ఆచరించకుండా ఏం చెప్పలే. అలాగే అమ్మ తన జీవిత కాలంలో ఎదుర్కొన్నటువంటి, అంటే మన దృష్టిలో ఎదుర్కొన్నది, తన కూతురు మరణం, హైమ మరణం. దాన్ని ఎంత గంభీరంగా ఆమె తీసుకున్నది అని చూసినప్పుడు మామూలు స్త్రీమూర్తి మాత్రం అట్లా చెయ్యలేదు, అది అసంభవం. తర్వాత తాను గురుస్థానంలో, అమ్మ అయి కూడా గురుస్థానంలో ఉండి కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే ఆమె చుట్టూ అమ్మ నీ గురించి ఏదో రాస్తాము, నీ గురించి ఏదో చెప్తామంటే ప్రపంచం తెలుసుకోవలసి ఉంటే అదే తెలుసుకుంటుందిరా, నువ్వు రాస్తేనో నువ్వు అంటేనో ఇక్కడ జరిగినవి తెలుస్తాయా, ఎక్కడైనా నువ్వు ఒక పరిమళాన్ని దాచిపెట్టగలవా, మూటగట్టగలవా, లోపల పెట్టగలవా? పరిమళం అంటూ ఉండాలే కానీ గాలి దాన్ని మోసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ కావాలో చేరుకుంటుంది, ఆ పనులు ఏం చేయొద్దనేది జిల్లల మూడమ్మ. ఇవాళ గురువులు అట్లా లేరు. కాస్త నిన్న మొన్న జరిగిన రెండు మూడు ఘటనలు చెప్పు, అందరికి ఆనందం పంచు, మొన్న ఏం జరిగిందో చెప్పు, నా వల్ల ఏం జరిగిందో చెప్పు, నాకు ఎట్రిబ్యూట్స్ నువ్వు అనే గురువులు చాలా ఎక్కువైపోయినారు. అది ఈ దేశానికి ప్రమాదం. గురువుని గురించి, గురువు తనను గురించి తాను చెప్పమని అడగటం కంటే ఒక దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో. ఇది ఎన్నడూ లేదు, ఇది రాకూడదు కూడా. జిల్లలమూడి అమ్మ, ఆమెకి ప్రచారం అవసరమైంది. వాళ్ళు జిల్లలమూడి వెళ్ళాలంటేనే నిజంగా కష్టం. మొన్న కారులో వెళ్తేనే 67లో ఎట్లా ఉందో ఇవాళ కూడా అట్లాగే ఉంది. ఏం మార్పెందుకు చెందలేదు అంటే అక్కడ వెళ్ళే ఉన్నారో తెలుసా, అందరూ ఏదో చేద్దామని వచ్చినా అమ్మ దీన్ని ఇలాగే ఉంచమంది, అందుకని ఇలాగే ఉంచామన్నారు. అది అంటే ఇల్లు ఇల్లులా ఉండాలి. ఇల్లు హోటల్ అయిపోతే ఎట్లా? ఇవాళ మనం కోటి రూపాయలు పెట్టి ఇల్లుని హోటల్గా చేసుకొని బతుకుతున్నాం, ఒక కృతక జీవనం. అట్లా కాదు, అందరం హాయిగా ఉండగలిగినటువంటి, అందరి ఇల్లుగా అంటే కుల మత వర్గ వర్ణములు లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సాధనా స్థితిగా, ఒక సాధనాలయంగా, అనుగ్రహాలయంగా, పరిపూర్ణమైనటువంటి మానవతాలయంగా ఏర్పడినటువంటి జిల్లెళ్ళమూడి. ఆ అమ్మ వలన అది నిజంగా పుణ్యక్షేత్రమైంది. అక్కడి వేళ అనేక గుళ్ళు, రెండు మూడు గుళ్ళు ఏర్పడ్డాయి చుట్టూ. అవి ఎందుకు అంటే ఎవరి ఎవరి సాధన, ఒకడు మౌనంలో, ఒకడు జపంలో, ఒకడు తపంలో, ఒకడు యోగంలో, ఒకడు యాగంలో, అనేక మందికి ఆ ఏర్పాట్లు జరగాలి గనక అవి జరిగినాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పొందవలసింది ఒక్కటే, జిల్లెళ్ళమ్మూడి అమ్మ అందరి ఇల్లులో మనం ఒక పూట భోజనం చేయటం ఈ శరీరానికి చాలా అవసరం. దాని వలన శరీరంలో ఏర్పడిన అనేకానేక రోగాలు పోతాయి. ఒకవేళ రోగాలున్నా దాని వలన ఏర్పడే భయం పోతుంది. అమ్మే అన్నదిగా గడ్డలన్నీ బిడ్డలేనని ఏ ఆమె అన్నప్పుడు మనం అనుకోలేమా? మనకు చిన్న గడ్డలాగానే దాన్ని ఏం చేద్దాం, తట్టుకోలేము. కానీ ఆ స్థితికి వెళ్ళాలి. అందుకే యోగతారావళి విచారణ జరిగినప్పుడు కేవల కుంభక యోగాన్ని గురించి కేవలము అతి కొద్ది మహాత్ములు మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నారు. ఒకరు శ్యామాచరణ లాహిరి, రెండు సదాశివ బ్రహ్మేంద్రుడు, మూడవది భగవాన్ రమణ మహర్షి, భగవాన్ సత్యసాయి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మ వీళ్ళే. వీళ్ళ తర్వాత కేవల కుంభకాన్ని సాధన చేసి ప్రపంచానికి బోధించిన వాళ్ళు లేరు. ఎట్లాగో ఒక రెండు నిమిషాలు చెప్తాను. సదాశివ బ్రహ్మేంద్రుడు ఒక్కరు పొలంలో వెళుతుండగా వారొక గడ్డివాము పక్క నుంచి వెళుతుంటే అక్కడ ఒక యువతి ఉన్నట్టుంటే దూరం నుంచి ఆ యువతి భర్త చూసి ఈ సాధువు ఎవడో అటు వెళుతున్నాడు అనుకుని కత్తి విసిరాడు, కొడవలి విసిరితే ఆయన కుడి భుజం తెగిపోయింది. తెగిపోతే ఇంకా ఆయన పడిపోతాడు అనుకున్నాడు. ఆయన కుడి భుజం తెగిపోయినా సరే నడుచుకుంటూ వెళ్తున్నారు. వీడు ఆశ్చర్యపోయినాడు. దేనికంటే ఆయన నడిచి వెళుతున్నందుకు కాదు, తెగినటువంటి ఆ చెయ్యి నేల మీద పడకుండా గాలిలో వారితో పాటు వెళ్ళటం మొదలుపెట్టింది. పరుగు పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడి నీ చెయ్యి నేను నరికాను అంటే అప్పుడు చూసుకున్నారు. ఓహో ఇదే అని ఇట్లా అనుకున్నారు. అతుక్కుంది మళ్ళీ ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయినారు. ఆయన అట్లాగే కావేరీ నది ఒడ్డున, కావేరీ నది మధ్యలో ఇసుక తిన్న మీద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయినారు. ఆయనకు తెలియదు ట్రాన్స్ లోకి వెళ్ళారు. వరదలు వచ్చినాయి, వచ్చి మళ్ళీ కొత్తగా ఇసుక వచ్చి ఆయన్ని కప్పేసింది. దానిలో ఆయన ఉండిపోయినారు చాలా నెలలు. మళ్ళీ ఆ వరద తీవ్రత తగ్గిన తర్వాత ఇసుక మీట బయటపడ్డప్పుడు ఇసుక తవ్వుకుందామని ఎవరు వస్తే గడ్డపార వేయగానే రక్తం చిందితే ఎవరు ఉన్నారని చూస్తే అందులో సమాధిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని ఈ క్షణాన మనం తలుచుకోవాలి. కేవల కుంభక యుగంలో పరమచర్మమైనటువంటి ఉత్కృష్ట స్థాయి అది. అలాగే శ్యామాచరణ లాహిరి ఒక సాయంకాలం పూట తన భక్తుడైన శిష్యుడైనటువంటి ఒక డాక్టర్ వస్తే తన చేయి చాపారు. పల్స్ చూసి నేనున్నానో పోయానో చెప్పమన్నారు. పల్స్ చూసి మీరు ఇప్పుడే కదా ఉన్నాను, ఉన్నారు కనుకే అడుగుతున్నారు కదా అంటే కాదు చూడే పల్స్ అందలేదు, మరి ఏమైనట్టు నేను ఉన్నట్టా లేనట్టా అన్నారు. నాకు అర్థం కావటం లేదన్నారు. ఇది నీ సైన్స్ కందేది కాదు, ఇది కేవల కుంభక యోగం అన్నారు. అంటే ప్రాణము మనస్సు రెండు ఏకాగ్రం చేసి బ్రహ్మముతో అనుసంధానం చేసినప్పుడు ఈ శరీర భ్రాంతి పోతుంది, శరీరం అనే స్పృహ కూడా పడిపోతుంది. మామూలు అనస్థీషియా కాదది, శరీరాన్ని ముంచెత్తేటువంటి అనస్థీషియా కనుక వాళ్ళకేం ఉండదు. అలాగే నిన్న చెప్పుకున్న భగవాన్ రమణ మహర్షి సర్కోమా, అలాగే ఇవాళ జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పినటువంటి ఆ కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు, వీటితో పాటు 2003లో భగవాన్ సత్యసాయి బాబా వారు వెన్ హీ హ్యాడ్ ఎ ఫాల్ హిప్ జాయింట్ విరిగిపోయింది, వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత బాబా మీరు ఒక 21 రోజులు నడవకూడదు అన్నారు. చూసొచ్చిన డాక్టర్లకే ఆశ్చర్యం కలిగేలాగా అది అయిపోయిన మరుక్షణం బాబా గదిలో హాయిగా నడుస్తున్నారు, మామూలుగా నడుస్తున్నారు. మీరు ఇది చాలా జాగ్రత్త పడాలి అన్నారు డాక్టర్లు. దేని జాగ్రత్తకి దానికి ఉంటుంది అని అలా వదిలేసేయండి అన్నారు. సుమారు 4-5 నెలల తర్వాత కుల్వంత హాల్లో స్వామి చెప్పారు, వాళ్ళు ఆ రంపం పెట్టి తుంటిని కోస్తున్నప్పుడు సుత్తులతో దెబ్బలు కొడుతున్నప్పుడు వినటానికి మామూలు వాడైతే తట్టుకోగలిగేటువంటిది కాదు, ఇటువంటిది ఎవరికీ జరగకుండా ఉండాలి అని అంటూ, కానీ స్వామికి ఏమీ స్పృహే లేదు, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ఏమీ కాలేదు అన్నారు. అది కేవల కుంభక యోగం. అది మనం కూడా ఆ సాధన చేయాలి. వినటం, మహాత్ములని కాసేపు అనుకోవటం, ఎందుకంటే మనకి చిన్న అననుకూలత ఏర్పడగానే గందరగోళ పడిపోతాం. ఆ రోజే పేపర్లో ఏదో ఇట్లా గనక కుడికన్ను అదిరిపోతే కుడికన్ను క్యాన్సర్ వచ్చినట్టున ఒక ఆర్టికల్ రాయగానే వెంటనే క్యాన్సర్ వాడి దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఇంకేదో తలనొప్పి వచ్చిందని కానీ ఇంకేదో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోవటం. భయమే మనిషికి రోగం, భీతే మనిషికి బలహీనత. బలమేమిటి అంటే ఆత్మవిశ్వాసం. తాను ఎన్ని ఉన్నా, ఎన్ని ఊపులు ఊపినా, ఎన్ని ఋతువులు మారినా, ఎన్ని జంజామారుతాలు వీచినా, మనకు ఇక్కడ ఇవ్వబడిన కాలం కంటే ఒక్క నిమిషం ముందు యమభటులు రారు. మరణం ఒక్కసారే, 2 సార్లు జరగదు. మరణం జరగాలి, జరిగి తీరుతుంది. ఎవడున్నాడు ఇక్కడ? ఇటువంటి శరీరం తీసుకొచ్చాం గనక ఏదో ఒకరోజు పోవలసిందే. కాబట్టి దీనిని గురించి విచారణ చేస్తూ, దీనిని గురించి విచారిస్తూ చితి భావనలోనే గనక ఉన్నట్లయితే చింతన ఎప్పుడు ఏర్పడుతుంది అన్నాడు భగవాన్ బాబా. చితిని దాటండి, చింత దాటండి, చింతనలోకి వెళ్ళండి. ఆ నిత్య తత్వ చింతన విచారధారే జల్లెళ్ళమూడి అమ్మ యొక్క సమగ్ర జీవితం. ఆ జీవితాన్ని మహోదధిలో, అమ్మ జీవిత మహోదధి అని ఒక పుస్తకం ఉంది, దొరుకుతున్నది అనుకుంటున్నా. దొరికితే ఓన్ దట్ బుక్, హైగా చదవండి, కూర్చోండి. ఏముంది ఒక 200-300 పేజీలు అమ్మ జీవితం ఆయన ఎలా గడిపింది. మనం ఉడికే పైపైన చెప్పుకున్నావు, లోతులకు వెళ్ళాలి. అతి బాల్యంలోనే అతిమానుష్యమైనటువంటి ఒక మహిమా ప్రదర్శనం కానీ, కారుణ్యం కానీ, వాత్సల్యం కానీ, క్షమ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ దేవతామూర్తులంతా కూడా కాలగమనంలో ఒక జాతికి మార్గోపదేశనం చేయటం కోసమే వారు వస్తారు గనక, అటువంటి మహామహిమాన్వితమూర్తి అయినటువంటి జల్లెళ్ళమూడి అమ్మ యొక్క స్మరణ ఇవాళ నాకు ప్రత్యేకంగా ఆనందం కలిగిస్తున్నది. దేనిని నేను సంకల్పించుకున్నానో, కొన్ని ఏళ్ల క్రితం మా స్వామి అంటే బాబావారు, సర్వ గురువుల మధ్య సమన్వయాన్ని సాధించుకోండి బంగారు, ఆ గురువిట్లా ఈ గురువిట్లా అని చెల్లా చెదరు కాకండి, అందరిలో నన్ను చూడండి, నాలో అందరినీ చూడండి అన్నటువంటి భావనకి ఇవాళ సత్యసాయి మహాపరినిర్వాణం తర్వాత కోటి సమితిలో జరుగుతున్నటువంటి గురు సమన్వయ ధార స్వామి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదు. మనం అనుకుంటే కాదది, స్వామి అనుకున్నారది, కనుకనే ఇది జరిగింది. ఊహించగలవా? సత్యసాయి కార్యకలాపాలలో ఒక జల్లెళ్ళమూడి అమ్మ గురించి, ఒక రమణ మహర్షి గురించి, ఒక శంకర భగవత్పాదుల గురించి, రాబోయే కాలాలలో ఇంకా ఇంకా ఎందరో మహిమాన్విత యోగులు ఉన్నారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఎన్నిసార్లు మనం చెప్పుకున్నామో తనది తీరలేదు. కాబట్టి గురు సమన్వయం చేయాలి, భావ సమన్వయం చేసుకోవాలి, జీవితాన్ని సమన్వయంగా అనుభవించాలి, సమగ్రంగా జీవించాలి, సంపూర్ణంగా ఆనందించాలి, పరితృప్తంగా ఉండాలి. దీనిని మించినటువంటి మానవ జీవితం మరొకటి కాదని, అటువంటి స్థితిలోకి పరాస్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడు మనందరినీ కూడా చల్లగా నడిపించుగాక, అటువంటి ఆనందరేఖలు మన అందరి ఎందు వికసించుగాక, రాబోయే తరాలకు స్ఫూర్తిమంతమైనటువంటి ఈ మహాత్ముల జీవితాలు వారు నడయాడినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి. వెళితే వారు శరీరంలో లేకపోయినా వారు ఉన్నందున ఏర్పడిన ఆ అనుభవ తరంగాలు, అద్వైత తరంగాలు, అమృత తరంగాలు మానవుడికి ఇవ్వవలసినటువంటి ఎనర్జీని, ఇచ్చాశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని ఏకకాలంలో అనుగ్రహ వరదానం చేయగలవు గనక, అటువంటి ఆనందతారక స్థితిలోకి స్వామి మనల్ని చల్లగా నడుపుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.